మాతృదేవో భవ.
ఆక్రోశించిన తోడనే జగన్మాత, ఆక్రోశించిన తోడనయే క్రోశిన్ వాడకుండా ఈ జ్వరవాధన్ విక్రమమున తోలవకో. చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి, చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1633వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 333వ భాగానికి స్వాగతం పలు. 455వ నామంలో ఉన్నాం మనం. మాలిన్ అయిన మహా అక్షరమాలను మొత్తం సరస్వతీదేవిగా భావించి మనం కాపాడుకోవాలి. అక్షరమాలనే ఇక్కడ మాలిని అని పేర్కొన్నారు. అందులో క్షకారం మేరువు సంస్కృతంలో. ఇది కాకుండా ఇంకో అర్థం ప్రత్యేకంగా భాస్కర్ రాయల వారు చెప్పింది, మనకి ఉపాసనా మార్గంలో ఉన్నది కూడా మనం చెప్పుకుందాం, కొందరికైనా ఉపయోగపడుతుంది. సరిగ్గా అమ్మవారి యొక్క ఉపాసనలో బాల ఉపాసన చాలా గొప్పది. అందులో కూడా ఏడాది కన్యకి ఒక పేరు, 2 ఏళ్ళైతే ఒక పేరు, 3 ఏళ్ళైతే ఒక పేరు, 4 ఏళ్ళైతే ఒక పేరు, ఇలా 16 ఏళ్ళు వచ్చే వరకు 16 పేర్లు ఉన్నాయి. అందులో ప్రత్యేకించి 3 ఏళ్ల కన్యని మాలిని అంటారు. ఏదో 8 ఏళ్ల కన్యని బాల అంటారు. ఇలా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ బాల ఉపాసన చేసేవారు సరిగ్గా 8 ఏళ్ళు ఉండేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారిగా భావించి సకల అర్చనలు చేస్తారు. అక్కడ సాక్షాత్ భగవంతుడే. ఆ చిన్నపిల్ల పాదాలకే ఈ పెద్దవాళ్ళు నమస్కారం చేస్తారు. అది మన సంస్కృతిలో ఆ విశేషం ఎందుకుంటుంది అంటే సర్వజీవరాశిని భగవంతుడిగా భావించు. చిన్న పెద్ద, కులము, మతము, స్త్రీత్వము, పుంస్త్వము, ఇవన్నీ మానవత్వము, నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, ఇవన్నీ అనవసరమైన విషయాలు. దాని ద్వారా గ్రహించవలసింది అది. ఇంక అక్కడి నుంచి అమ్మమైన అమ్మమైన అమ్మవారిని చేసేసి మా అమ్మాయికి అమ్మవారు పూనిందని చెప్పేసి ప్రదర్శన చేయకూడదు. అవన్నీ పిచ్చివేషాలు అయిపోతాయి. అమ్మాయికి ఏమీ తెలియదు ఆ విషయం. దానికి ఏదో అదృష్టం పట్టేసిందని మాట్లాడద్దు. మనం ఆరాధన ద్వారా గ్రహించవలసింది ఏమిటంటే చిన్న పెద్ద భేదాలన్నీ, మగ ఆడ భేదాలు, కులమత భేదాలు, ప్రాంత భేదాలు అన్నీ మనం పెట్టుకున్నవే తప్పితే సర్వం ఒకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంతే. మరి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు కేవలం మనం ఏదో అనుకునే దేవతాపరమైన విశిష్టమైన రూపాల్లో కాకుండా వేరే మామూలు రూపాల్లో కూడా ఆరాధన జరగాలగా. అందుకే మన సంస్కృతిలో చెట్లను పూజిస్తాం, పుట్లను పూజిస్తాం, నా పాముల్ని పూజిస్తాం, చిన్నపిల్లల్ని పూజిస్తాం, రకరకాల జంతువుల రూపంలో ఆరాధన జరుగుతుంది. దాంట్లో ఉద్దేశం ఏమి, పిచ్చి నమ్మకం కాదు అది. ఈరోజు ఇలా భావిస్తున్నామంటే శాశ్వతంగా మనసులో ఉండాల్సింది అది దేవుడే. నేనెంత దేవుడో అది అంతే దేవుడు. అందుకే ఒక్కొక్కని కాలభైరవ స్వామి అంటాం మనం. ప్రతి ఒక్క కాలభైరవుడు అవుతుందా, ప్రతి కోతి హనుమంతుడు అవుతాడా? కానీ హనుమంతుణ్ణి వానర రూపంలో ఎందుకు ఆరాధన చేస్తాము అంటే వానరత్వం కూడా తగ్గించవలసిన విషయం కాదు, అవమానించవలసిన విషయం కాదు. వానర రూపంలో సాధించవలసినవి, సాధించగలిగినవి, సాధించినవి చాలా ఉన్నాయి. అంచేత నువ్వు ఏ రూపాన్ని కించపరచవద్దు, ఏ వర్గాన్ని అవమానించవద్దు. అన్ని వర్గాలలో భగవంతుడు అవతరించాడు, అన్ని రూపాలలో భగవంతుడు అవతరించాడు. మనం ఎక్కడో ఏదో ఒక కులంలో, వర్గంలో, ప్రాంతంలో ఉంటాం కదా తప్పకుండా. మన మా కులాచారాలు, మన మతాచారాలు, మనం పురుషుడైతే పురుషుడుగా, స్త్రీ అయితే స్త్రీగా, చిన్నవాళ్ళైతే చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళుగా, వయోభేదాన్ని బట్టి, అవస్థా భేదాన్ని బట్టి ఆయా ఆచార సంప్రదాయాలు, ధర్మాలు అనుసరిస్తూనే మనస్సులో ఎప్పుడూ ఉండవలసింది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంతా ఒకటే. ఇది ఈ మొత్తం ఈ సంస్కృతి రహస్యం. ఇదే భిన్నత్వంలో ఏకత్వం అండి. అందుకే ఆరాధన చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నత్వాన్ని కూడా మనం కలిపేయకూడదు. అలాగా అందరూ ఈ ఒకటే ఆరాధన అని చేయకూడదు, చాలా తప్పు అది. ఒకవేళ మనం పొరపాటుని కలిపేసినా మళ్ళీ మళ్ళీ విడిపోతూ ఉంటారు. మహానుభావులు సంస్కరణల పేరు మీద ఇలాగే కల్పేశారు మొత్తం. ఒకే దేవుడు ఒకే లెక్క అని మళ్ళీ విడిపోయారు అందులో. ఎందుకు వచ్చిందంటే మనిషికి లోపలి అహం పోదు, వచ్చిన సమస్య. అందుకే వైదిక ధర్మంలో ఋషులే ఓ అనేక రకాల దేవతలు, అనేక రకాల ఆరాధనలు పెట్టారు. అందులో ఈ 3 ఏళ్ల కన్య ఆరాధన కూడా ఒకటి. ఆవిడ్ని మాలిని అంటారు. అది 455వ నామం విశేషం. మాలిన్యే నమః 456వ నామం హంసిన్యై నమః. హంసిని, హంస శబ్దాన్ని యతీశ్వరుడికి వాడతారు మన సంస్కృతి. ఒక యతిని హంస అంటారు. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అని వాడతారు. ఆ పరమహంస పరివ్రాజకాచార్య అనేది పీఠాధిపతులకి సన్యాసులకి చాలా గౌరవంగా వాడేటువంటి మాట. పరమహంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. ఆ పరమాత్మని ఆయన దర్శించాడు అనే ఉద్దేశ్యంతో మనం వాడుతున్నాం ఆ మాట. అంత గొప్పది పరమహంస పరివ్రాజకాచార్య. ఊరికే ఏదో బిరుదు కాదు, అది సామాన్యమైన బిరుదులతో వాటిని పోల్చకూడదు. వారి స్థాయి కూడా అలాగే ఉంటుంది. వారికి లౌకిక విషయాలు ఏవి పట్టవు. పరమహంస పరివ్రాజకాచార్య అంటే లౌకిక విషయాలు అస్సలు పట్టవు. ఒక కోటీశ్వరుడు వారి ఆశ్రమానికి వచ్చిన దానికి, ఓ కుక్క వచ్చిన దానికి తేడా తెలియదు వారికి. వారు ఎప్పుడూ ఆ ధ్యానంలో ఉంటారు. ఎవరో వచ్చారంటే కాబోసు అంటారు. అది పరమహంస పరివ్రాజకాచార్య స్థితి అంటే. అందుకే హంస శబ్దంతో గౌరవిస్తారు వారిని. అందుకే యతీశ్వరుడు అనడానికి హంసాన్ని వాడతారు. అంచేత హంసిన్యై నమః అంటే యతీశ్వర స్వరూపిణి. ఆ యతీశ్వరుడు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే. అంతే కదా హంస శబ్దానికి హంస మంత్రాలు రెండు మంత్రాలు ఉన్నాయి. ఒకటి హంస మంత్రం సోహం 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 అని, రెండు అజపా గాయత్రి. నేను టీవీలో చెప్పేది కాదు. ఈ రెండు మంత్రాలని కూడా హంసస్వరూపంగా భావిస్తారు. ఈ యతీశ్వరులు ఎప్పుడు ఈ రెండు మంత్రాల జపంలో ఉంటారు. హంస మంత్రం అజపా గాయత్రి మంత్రం రెండు వారికి స్వాధీనంలో ఉండి వారు ఆస్వాదనలో ఆనందంలో ఉంటారు. ఏమిటి హంస ప్రత్యేకత అంటే, ప్రత్యేకించి హంస అనే రెండు అక్షరాల ప్రత్యేకత ఏమిటి? హకారేణ బహిర్యాతి సకారేణ పునర్విశేత్ హంసక అన్నారు. సరిగ్గా అక్షరాల స్వరూపాన్ని బట్టి చెబుతారండి. హ అని పలగ్గానే నోరు తెరుచుకుంటుంది. అంచేత హకారేణ బహిర్యాతి లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ, పాపపుణ్యాలకి మూలమైనటువంటి కర్మల వాసనలన్నీ హ అని పలగ్గానే బయటకు వచ్చేస్తాడ. హకారేణ బహిర్యాతి లోక విహారం కోసం, లోక విహారం కోసం ఆత్మ బయటకు వస్తుంది. అంటే బయట వాడితో కలుస్తుంది. సకారేణ పునర్విశేత్ స అనగానే నాలుక ఈ దంతాలకు తగులుతుంది. అక్కడ మళ్ళీ కాస్త స స స అని లోపల ప్రవేశిస్తుంది. ఆత్మశక్తిని ఒకసారి లౌకిక విహారం నిమిత్తం బయటికి పంపిస్తున్నాం, మళ్ళీ లోపలికి ఆహ్వానిస్తున్నాం. ఈ బయటికి పంపిస్తున్నాం లోపలికి ఆహ్వానిస్తున్నాం, బయటికి పంపిస్తున్నాం లోపలికి ఆహ్వానిస్తున్నాం అని తెలిస్తే మనం ఆత్మశక్తి మీద ఆధారపడి ఉంటాం. దాన్ని బయటికి పంపకుండా ఉంటే లౌకిక వ్యవహారాలే లేవు కానీ కొంతకాలాన్ని గ్రహిస్తాం. అప్పుడు అటువంటి వాడు ఎలా ఉంటాడు? హంసమంత్ర జపం చేస్తూ యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఉంటాడు. ఎస్తు ఆత్మరతిరేవస్య తనలో తానే ఆనందాన్ని పొందగలిగిన వాడు, ఆత్మతృప్తశ్చ మానవక తనతో తానే తృప్తిగా కాలక్షేపం చేయగలిగిన వాడు, ఇంకెవరితోనూ నాకు సాంగత్యం అవసరం లేదు అనుకోగలిగిన వాడు, ఆత్మన్యేవచ సంతుష్ట తనలోనే తాను చాలా ఆనందంగా సంతుష్టిగా ఉండగలిగిన వాడు, తస్య కార్యం న విద్యతే అతనికి ఈ మూడు లోకాల్లోనూ చెయ్యవలసిన పని అనేది ఏదీ లేదు. ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, లేదలేదు బొమ్మని చెప్పారంతే. ఆయనకి లోకం మీద ప్రేమ ఉంటే, దయ ఉంటే నాలుగు మాటలు చెబుతాడు, లేదా మానేస్తాడు. వాడి ఇష్టం అది. ఈ లోకం మిథ్య అని వాడు గ్రహించాడు. మనం గ్రహించకుండా ఇంకా ఏదో ఆయన చేయవలసిన పని చేయడం లేదు అనుకో. చేయవలసిన పని అనేది వారికి ఉండదు. అది అసలు నా కురయాత్ న విజానేయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరణ్ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంతరిండి మక. ఆయన చేయవలసింది లేదు, తెలుసుకోవలసింది కూడా ఆయన లేదు. తెలుసుకున్నాడు, తెలుసుకోవలసింది. ఇంకా ఆయన అందులో సాధన కూడా కాదు, ఆనందంలో ఉంటాడు. ఆయన ఎందుకు లోకంలో తిరుగుతూ ఉంటాడంటే, నియతే రచనాం ద్రష్టుం కేవలం విహరాం యహం, భగవల్లీలను చూడడం కోసం విహరిస్తున్నాం అంతే అంటాడు ఆయన. తానే ఆ భగవత్ స్వరూపం ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మన అజ్ఞానంతో ఆయన అంచనా వేస్తే అలాగే. అది తేడా. ఎప్పుడు ఆ బ్రహ్మచింతనలో ఉండేవాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారో తెలియదండి. పరమహంస ఉదాహరణ రామకృష్ణ పరమహంస. హంస మంత్రం ఉపాసన అంటే పరమహంస అంటే రామకృష్ణ పరమహంసే. మొదట చెప్పుకోవాల్సింది ఆ పేరే. ఆయనకి ప్రధాన శిష్యుడైన మధుర్ బాబు ఆయన్ని పరీక్ష చేద్దామని ఒక వేశ్య దగ్గరికి తీసుకెళ్ళాడు. కలకత్తాలో బాగా పేరు మోసినవిడే. ఇక నాకు లొంగనవాడు ఈ సృష్టిలో లేడని చెప్పేది ఆవిడ. ఈయనకు తెలియదు ఎక్కడికెడుతున్నావు, ఏదో ఆయన రమ్మంటే వెళ్ళాడు, ఆయన ఎందుకు ఇష్టం కొద్దీ ఆయన రమ్మంటే వెళ్ళాడు అంతే. నీకు యోగి అయిన వాడు ఎలా ఉంటాడు, దేన్ని అవునండు దేన్ని కాదండు, ఏ రమ్మంటున్నాడుగా పెడదాం మధ్యలో వదిలేస్తే అక్కడ కూర్చుందాం అనుకుంటాడు అంతే, అంత అమాయకంగా ఉంటాడు. ఎందుకంటే కాదనడం కూడా వాళ్ళ దృష్టిలో అది తాపత్రయమే, ఎందుకు ప్రత్యేకించి కాదంటున్నావు అని వస్తుంది అనమాట యోగంలో. ఎప్పుడు అవునన్నా అంతే, వారు అవునన్నది ఏదో నువ్వు అవునను, వారు కాదంటే కాదును అంతే, సర్వం బ్రహ్మస్వరూపం. ఆవిడేవో తన చెలికెత్తలతో సహా రకరకాల విన్యాసాలు ప్రదర్శించింది. ఎందుకంటే రామకృష్ణ పరమహంసను వశం చేసుకున్నానంటే మొత్తం ఆవిడ పత్రికలో వస్తుంది ఆవిడ పేరు. ఈయన చిత్రంగా ఆవిడ చూడగానే ఆనందమాయీ మాత అని ఒక్కసారి ఇలా అయిపోయాడు, ఇంకా కట్టెలా అయిపోయాడు ఆయన కట్టే. వీళ్ళు ఆశ్చర్యపోయారు చుట్టూ ఉన్నవాడు అందరూ, ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ జగన్మాతగా భావించాడు, మట్టి బిడ్డ పెడితే అలా భావించేవాడు, రూపాయి బిడ్డ పెడితే అలా భావించేవాడు, శిష్యుని అలాగే భావించాడు, భార్యను అలాగే భావించాడు. అది పరమహంస స్థితి. మరో ఉదాహరణ ఇంత ధైర్యంగా నేను చెప్పలేను, ఆయన విషయంలో చెప్పక, ఆ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆనందమాయీ మాత అని ఒక్కసారి తల్లిని తలుచుకుని జగన్మాతను తలుచుకుని లీనమైపోయాడు ఆయన. ఆ స్థితిలోంచి మళ్ళీ ఆయన బయటికి రాగడానికి ఒక గంట పట్టింది. మళ్ళీ అమ్మవారి కీర్తనలు పాడి ఆయనకి ఇష్టమైన భజనలు పాడుతుంటే నెమ్మదిగా ఆ లోపల ఆ జీవుడు ఆ దేవుళ్ళు లీనమైపోయినట్టు నిర్వికల్ప సమాధిలో ఉన్నవాడికి ఏదో నెమ్మదిగా మనస్సు అనే ఒక స్పృహ వచ్చి మళ్ళీ ఇద్దరు వచ్చాడు ఆయన. ఏమిట్రా ఏం జరిగిందని, అది స్థితి. ఇది పరమహంస స్థితి. అందుకే హకారేణ బహిర్జాతి సకారేణ పునర్విషేత్. ఆ లౌకిక విహారం నిమిత్తం ఆత్మశక్తిని అలా బయటికి పంపిస్తారు, హ అనగానే స అనగానే మళ్ళీ కొద్దిగా లోపలికి వస్తుంది పునర్విషేత్. వీళ్ళు ఈ రెండు మంత్రాలతోనే హంస మంత్రం అజపా మంత్రంతో ఆ రాకపోకలు సాగిస్తూనే ఉంటారు అలాగే. అందుకే హంస శబ్దం ఎంత గొప్పది అంటే హంస హంసేతియో బ్రూయాత్ హంసో నామ సదాశివ అంటారు. హంస హంసేతియో బ్రూయాత్ హంసో నామ సదాశివ హంస 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 హంసక హంసక సోహం హంసో 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 అంటుంటే తిరగేస్తే సోహం అయిపోయింది. అందుకే షట్చక్ర సంచారానికి సంబంధించిన చోట కూడా ఈ హకారక్షకారాలు ఆజ్ఞాచక్రంలో ఉంటాయని చెబుతారు. వకారం శాష స అనేటువంటి కింద మూలాధారంలో ఉంటాయని చెబుతారు. నాలుగు వకారము శాష స, అందులో చివరి అక్షరం స, ఈ పైన ఉండే అక్షరాల్లో మొదటి అక్షరం హ, మిగిలిన అక్షరాలన్నీ మొత్తం సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు మధ్యలోనే ఉంటాయి. ఈ విశుద్ధ చక్రంలోను, అనాహత చక్రంలోను, మణిపూర చక్రంలోను, స్వాధిష్టాన చక్రంలోను, మూలాధార చక్రంలో కొన్ని ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో ఉండే పై అక్షరం హకారం, ఈ మూలాధార చక్రంలో ఉండే చివరి అక్షరం సకారం, రెండు కలిపితే హంస హంస. అందుకే వేదంలో ఈ మాట వచ్చిన చోటల్లా హగుంస సుచిష హగుంస సుచిష అని గకార పొల్లు పెడతారు. ఆ గకార పొల్లుకి వేదంలో ఉచ్చారణ క్రమంలో చాలా విలువ ఉంది. దాన్ని ఏదో పాదపూరణార్థం పెట్టిన అక్షరం కింద భావించడానికి వీల్లేదు. వేద పండితుల ఉచ్చారణలో గకారం తేడా వస్తే ఊరుకోరు వాళ్ళు. అక్కడ ప్రతి చిన్నదానికి చాలా విలువ ఉంటుంది. హంస అంటే హగింస అని ఉంది, ఏమిటో అలా అంటా ఉంటారు అంతే వాళ్ళు. ఎందుకంటే దానికి ఒక విలువ ఉంది, అక్కడ ఉరికి పెట్టలేదు అగ్గకారం. అది లౌకికంలో ఉండొచ్చు, మామూలుగా హంస గురించి మాట్లాడుకునేటప్పుడు అది అక్కర్లేదు. ఎందుకంటే హగుంస అంటే అర్థం కాదు, లౌకిక వ్యవహారం వేరు, వైదిక వ్యవహారం వేరు. భాష విషయంలో ఆ ఏర్పాటు తప్పదు. వాడుకంతా తీసుకొచ్చి పుస్తకాల్లో పెట్టకూడదు, పుస్తకాలు చెడిపోతాయి. ఎందుకంటే వాడికి ఎప్పుడు శాశ్వతం కాదు, అర్థం చేసుకోవాల్సింది. అది ఎంత తొందరగా అంటే అంత తొందరగా మారిపోతూ ఉంటుంది, వాడికి మనిషి మనిషికి మారిపోతుంది. దీన్ని తీసుకెళ్లి పుస్తకాల్లో పెట్టడం ఏంటి, ఇంకా ఎప్పుడు శాశ్వతంగా ఏ పుస్తకం ఎవరికీ అర్థం కాదు ఇంకా. అంటే ఖచ్చితంగా పుస్తకాలకు ఒక భాష అనేది ఉండి తీరాల్సిందే, గ్రాంథిక భాష. కాబట్టే నన్నయ్య నుంచి చెన్నై వరకు అర్థమయ్యే పుస్తకాలు. ఇప్పుడు వాడు ఏది అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు ఎవరు ఏ భాష వాడతారో తెలియదు, ఏది వ్యవహారికమో, ఏది మాండలికమో, ఏది యాసో, ఏది భాష ఏమీ తెలియదే. ఒకే భాషలో 16 మాండలికాలు వచ్చాయి, ఏం చదివినా ఏం అర్థం కావట్లేదు. దీనికోసం మళ్ళీ నిఘంటువులు తిరగాయాలంటే ఎవడు తిరగేస్తాడు, చదవడం ఎక్కువ అంటే ఆలోచించవలసిందే. ఇది సాహిత్యవేత్తలందరూ భాషావేత్తలందరూ ఎప్పటికైనా మళ్ళీ ఆ పరిణామం తప్పదు, లేకపోతే ఏది నిలబడదు. ఎందుకు వేదంలో అంత శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి లక్షల ఏళ్ళైనా వేదాలు అలా నిలబడ్డాయి. ఇప్పటికీ వేదాభ్యాసం అనేది ముఖత జరగాల్సిందే, గురుముఖత. కంప్యూటర్లు విని, క్యాసెట్లు విని, పుస్తకాలు చూసి చదువుతానంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఇటువంటివి ఉంటాయి, అంచేత హగుంస అంటుంటే నిజానికి ఇక్కడున్న హాకార నుంచి ఇక్కడ సకారం వరకు హగంస 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 అలాగే హంసో 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 అంటే సోహం సోహం అవుతోంది. అర్థమేమైంది? సహా అహం, ఆ పరమాత్మ నేనే, అదే అహం బ్రహ్మాస్మి జపం, అదే అజప గాయత్రి. హంస శపంలో సోహం అనగానే అజప గాయత్రి అయింది. అది కూడా ఒక పద్ధతిగా చేయాలి గురుముఖత. నేను చెప్పాను కదా అని మొదలు పెట్టద్దు. మనం హాయిగా చేసుకోదగిన మూడు నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, అవి చేసుకోవచ్చు. ఇక విశేష ఫలాలంటూ మాట్లాడద్దు. మన ఉద్దేశాన్ని బట్టి ఫలాలు ఉంటాయి. మన ఉద్దేశం మంచిదైతే ఏమి అమ్మహ కంకహ అన్నా కూడా మంచి ఫలాలే ఉంటాయి. మన ఉద్దేశమే ప్రధానం, మన శ్రద్ధ ప్రధానం, మన శ్రమ ప్రధానం, మన బలీయమైన విశ్వాసం ప్రధానం. అప్పుడు ఒక సామెతను పట్టుకుని ఉరికే ఒక 100 సార్లు జపం చేసినా అది భగవన్ నామే అవుతుంది. మన ఉద్దేశం భగవంతుడనే ఉద్దేశంతో చేస్తున్నాం దాన్ని. అది ఉట్టి సామెత అనుకుని మనం చేయడల్లా. ఆ ఉద్దేశమే ప్రధానం. మన ఉద్దేశం స్పష్టంగా ఉండాలి అంటే భగవన్ నామే తీసుకుంటే స్పష్టంగానే ఉంటుంది. మళ్ళీ అనుకోవడం ఎందుకు? అందరూ అనుకుంటున్నదే కదా, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, ఇవి భగవన్ నామాలని కోట్ల మంది అంటున్నారు కదా. ఇక మనకు ప్రత్యేకించి మన మనస్సుకి ఇది భగవన్ నామమేనే నమ్మవే అని చెప్పక్కర్లేదు, నమ్ముతుంది. అదే వాడుక వ్యవహారం. ఇక్కడే మనం ఈ హంస జపం ద్వారా హంసిని అనే నామానికి వ్యాఖ్యానంగా ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఈ సోహం మంత్ర జపాన్ని కానీ, ఇతర భగవత్స్మరణను కానీ, ఇతర మంత్ర జపాన్ని కానీ ఏదైనా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి జోడించి చేస్తే అక్కడ మనస్సు గాడి తప్పకుండా ఏకాగ్రత కుదురుతుంది. ఎందుకంటే మనిషి సాధారణంగా 1 నిమిషంలో 15 సార్లు ఊపిరి తీసుకుంటాడు. సాధారణంగా బీపీ వస్తే ఎక్కువ తీసుకుంటాడు, అది మరీ ఎక్కువైతే ఇంకా తీసుకోడు, అది వేరే విషయం. సాధారణంగా మనిషి 15 సార్లు ఊపిరి తీసుకుంటాడు నిమిషానికి. ఆ స్థితిలో మనస్సు ఇంత చెలుస్తుంది. కోతి నిమిషానికి 32 సార్లు ఊపిరి తీసుకుంటుంది, అందుకే దానికి చాంచల్యం ఎక్కువ. అంటే ఈ ఊపిరి ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ, ఎక్కువ విడిచిపెడుతున్న కొద్దీ చాంచల్యం ఎక్కువవుతుంది మనస్సుకి. ఎందుకంటే ప్రాణాన్ మనో అజాయత, ప్రాణం నుంచే మనస్సు పుట్టింది. నువ్వు ప్రాణవాయువును తీసుకుని లోపలికి పంపించి బయటకు వదిలే విధానాన్ని బట్టి నీ మనస్సు పనిచేస్తుంది. నిమిషానికి 15 సార్లు అంటే గంటకి 900, రోజుకి 21,600. దీనికి గనక మనం జపాన్ని జోడించగలిగితే ఎలా ఉంటుందో యోగశాస్త్రంలో చెబుతారు. పతంజలి యోగశాస్త్రంలో లలిత త్రిశతి నామాలకి భాష్యం రాశారు శంకరాచార్య. దానికి తెలుగు అనువాదం చేశారు మహానుభావులు తాడేపల్లి రాఘవ నారాయణాచార్యులు. సాధారణంగా మనిషి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటాడు. ఇంకా తగ్గించగలిగితే మంచిది. దానే ప్రాణాయామం అంటారు. ప్రాణాన్ని ఆయామం అంటే వెడల్పు చేయడం. ఆ ఊపిరి తీసుకునే విధానాన్ని కాస్త ఇలా సాగదీసి పొడుగు చేస్తే అది ప్రాణాయామం అవుతుంది. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోగాలు అసలు దగ్గర చేరవు. అది సహజమైన చికిత్స, ప్రాణ చికిత్స. ఆ ప్రాణశక్తి మొత్తం 72 వేల నాడుల్లోనూ ప్రసరిస్తూ ఉంటుంది. అది అనారోగ్యాలకు కారణం ఏమిటంటే, చాలా వరకు అనారోగ్యాలకు కారణం ఏమిటంటే ఒకచోట ఎక్కువ ప్రసరిస్తుంది, ఒకచోట తక్కువ ప్రసరిస్తుంది. అందవలసినంతగా ప్రాణశక్తి అందకపోతేనే అక్కడ నరాలు క్షీణించి అనారోగ్యం వస్తుంది. అదే కాలు నొప్పి, వేలు నొప్పి, కడుపు నొప్పి, అన్ని నొప్పులకి మూలం ఇదే. అందుకే ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఆక్యుపంక్చర్ విధానం ద్వారా ఆ ప్రాణశక్తిని ఎక్కడ తక్కువ ప్రసరిస్తుందో అక్కడికి సరిగ్గా ప్రసరించేలా చేస్తారు. మళ్ళీ ఎక్కువ ప్రసరించినా ప్రమాదమే. సరిగ్గా ఏదో విద్యుత్తు ఇక్కడికింత ఇక్కడికింత అని అందించినట్టే విద్యుత్ శక్తిలాగే ప్రాణశక్తి. దానికి ఆ వైద్యమే సరిపోతుంది, వేరే మందులు అక్కర్లేదు ఇంకా. కానీ తట్టుకోవాలి మరి, ఇంక వెంటనే తగ్గాలంటే ఎలాగా? ఇప్పుడు మనకి దిక్కుమాలిన వైద్యాలన్నీ ఎందుకు వచ్చాయి? ఈ పెయిన్ కిల్లర్లనంటే మన బుద్ధే వెంటనే తగ్గాలి, వెంటనే తగ్గాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోవాలి. ఇక ఆ మాత్రం సహనం కూడా మనలో ఉండట్లేదు. వచ్చిందేమో మనక, తగ్గించాల్సింది ఆయన. ఎలా తగ్గించేస్తారని మాయా మహిమ? కాస్త మనకు కూడా ఉండాలి. ఏమి బెళ్ళ వాడమండి, 4 రోజులు పడుకుంటాం చూద్దాం, నేను ప్రాణం పోతుందో జ్వరంతో. తగ్గిందిగా చెబుతున్నాను కదా, ఏ క్రోజన్ వాడకుండా అని శంకర చక్రాయుధం ముద్దు చెల్లి శంకర వల్లి అదే తగ్గుతుంది. ఇంకో రోజు ఆలోచిస్తుంది, కానీ పనులు మానేసి పడుకుంటాం, రెస్ట్ దొరికింది, ఈ వంగర ఎగ్గొట్టేయచ్చు, ముందు బడి ఎగ్గొట్టేయచ్చు. అంతే, ఇలా తేలిగ్గా ఆలోచించాలి జీవితం గురించి. ఇప్పుడు ఏదో ఈ తగ్గిపోతే మనం వెళ్ళిపోయి ఏదో చేయాల్సి ఉన్నట్టు, అవేవో ఆగిపోయినట్టు, కొంపలు అంటుకుపోయినట్టు, అంతెందుకు? ఆగిపోతే ఏమవుతుంది? అంటుకుపోతే ఏమవుతుంది? ప్రాణమైపోతే ఏమవుతుంది? అప్పుడు జీవితం తేలిక అవుతుంది. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత స్థితి ఏమిటి అని మనిషి ఆలోచిస్తే దుఃఖం ఉండదండి మనిషికి, వెంటనే పోతుంది. నా ప్రాణమే పోయాక నాకు దేంతో నిమిత్తం లేదు, నా శరీరంతో నిమిత్తం లేదు, వీళ్ళందరి గురించి, ఈ సంపదల గురించి, ఏవో సమస్యల గురించి నేను ఆలోచించను, దరిద్రం. అప్పుడు అది మృత్యు ఎంతో గొప్పదనిపిస్తుంది అసలు. అబ్బే ఓ పట్టేసుకుని పాకులాడేసి పోకముందే ఏదో చేసేయాలి, ఇంకా ఆ దండలన్నీ మెళ్ళో పడిపోవాలి, ఆ పడిన దండలతోనే ప్రాణం పోవాలి. ఇందుకే మనిషికి ఆందోళన, ఒత్తిడి, ఇక ఈ కాంక్ష, ఈ దురాశ, నా వల్ల ఏదో జరగాలి, నేను ఉండగానే జరగాలి, అవన్నీ నేను చూడాలి. మనం చూడం, మనం ఉండగా జరగదు. ఏమిటంటే మనం ఉన్నంతకాలం మన పని ఏదో మనం చేస్తాం, మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, మనం పోయితే ఏది ఆగదు. నిత్యం అనుకోవలసిన మాట ఇది. ఎవరైనా ఉన్నంతకాలం వారి ప్రాధాన్యం వారికి ఉంటుంది, ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో అంతటా కూడా. వారు పోతే మాత్రం ఏది ఆగదు, అజ్ఞానంలో ఉండకూడదు. నేను పోతే వీళ్ళు ఏమైపోతారో అది మనకు అనవసరమైన విషయం. అది ఒకసారి పోయామని ఊహించుకుంటే తెలుస్తుంది ఏమవుతారు, ఏమి అవ్వరు, అందరూ అలాగే ఉంటారు హాయిగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కొద్ది రోజులు బాధపడతారు, వదిలేస్తారు, శుభ్రంగా గారెలు అన్నం పరమానం కూడా తింటారు ఆ పేరు చెప్పి. మనిషికి విరక్తి వెంటనే వస్తుంది, ఇక్కడ తన బాధ్యతలో తను చేస్తాడు. దానికి ఈ జపం సగర్భ జపం అంటారు దీన్ని. ప్రాణానికి జోడించి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి జోడించి నమశివాయ అండం, నమో నారాయణాయ అండం, శ్రీమాత్రే నమః అండం, శ్రీరామ జయ రామ జయ రామ ఓం నమో భగవతే వాసుదేవాయ అండం, ఏదన్నా సరే దానికి జోడించి అంటే సరిగ్గా ఎలా ఉంటుందంటే 21,600 కదండి రోజుకి. రోజుకంటే ఒక రోజుకనే కాదు, అన్నిసార్లు ఊపిరి తీసుకుంటాం. ఎంత ఎన్నిసార్లు ఎన్ని ఊపిరులను నామంతో జోడించి భగవంతుడికి సమర్పించగలిగితే అంత జపము చేసినట్టే లెక్క. 600 ప్రత్యేకించి ఈ మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతికి సమర్పణ అన్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. మహామహోపాసకులు ఇంకా ఆయన మించి ఎవరు చెప్పగలరు ఈ విషయాన్ని. ఆయన లలితా త్రిశతికి శంకరాచార్య రాసిన భాష్యాన్ని తెనాలి వారి గ్రంథాల్లో అనువాదం చేస్తూ తెలుగులో ఈ మాట చెప్పారు. మూలాధారంలో అధిష్టానమైన మూలాధారానికి అధిష్టాన దేవత అయిన గణపతికి 600 సమర్పయామి, స్వాధిష్టానానికి అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడికి 6,000 సమర్పయామి, మణిపూరానికి అధిష్టానమైనటువంటి విష్ణువుకి 6,000 సమర్పయామి, అనాహత చక్రానికి అధిపతి అయినటువంటి శివుడికి 6,000 సమర్పయామి. అంతా వీళ్ళు ముగ్గురు 6,000 నియోగులే అనుకుని ఇచ్చాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరం 6,000 మళ్ళీ తేడా రాకుండా అక్కడ 18,600 అయింది. అప్పుడు విశుద్ధ చక్రంలో ఉండేటువంటి జీవుడికి 1,000 సమర్పయామి, ఆజ్ఞాచక్రంలో ఉండే పరమాత్మకి 1,000 సమర్పయామి, బ్రహ్మరంధ్రంలో ఉండేటువంటి గురుమూర్తి, గురుమూర్తి గురు ప్రియా అని వస్తుంది, ఆ గురుమూర్తికి 1,000. గురుమూర్తి గుణ నితిర్ గోమాత గుహ్య రూపిణి అంటాం. ఆ గురుమూర్తి పరమాత్మ కంటే పై స్థానం, అది బ్రహ్మస్థానం, అందుకని బ్రహ్మరంధ్రం అంటారు. మామూలు భాషలో మాడు అంటారు. ఆ మాడు దగ్గరే ఉంది ఇది. మాడు బగిలింది, మాడు బగిలింది అని ఏదో అపాయం కింద మాట్లాడతారు. నిజానికి మాడు బగిలి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం పోతే అంతకంటే గొప్ప విషయం లేదు. అందుకని సరిగ్గా 600 మూలాధారంలో గణపతికి, 6,000 స్వాధిష్టానధిపతి అయిన బ్రహ్మకి, ఇంకొక 6,000 మణిపూర అధిష్టానమైన విష్ణువుకి, ఇంకొక 6,000 అనాగత అధిష్టానమైన శివునికి, 1,000 విశుద్ధ చక్రంలో కంఠంలో ఉండే జీవుడికి, 1,000 ఆజ్ఞాచక్రంలో ఉండే పరమాత్మకి, 1,000 బ్రహ్మరంధ్రంలో ఉండే గురుమూర్తికి 21,600 లెక్క ఇది. హంస మంత్రాన్ని ఇలా జపం చేసినట్టయితే శోకం అనేదాన్ని కానీ లేదా ఇతర మంత్రాలు కానీ ప్రాణాయామానికి జోడించి జపం చేసినట్టయితే సగర్భ జపం అవుతుంది, విశేషమైనటువంటి ఫలం ఉంటుంది. అన్నిటికంటే గొప్ప, మనస్సులో ఉండే జ్ఞాపకాలన్నీ పోయి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. సెలవు.